यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। गायत्री मंत्रमु ओकसारि ओम भूर्भुवस्वः तस्थ विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प్రచోదయాత్। చాలా ముఖ్యమైనటువంటి సూచనలు, మానవ జాతిని మార్చేసేటటువంటి కార్యక్రమాల గురించి ఈనాడు నేను మీకు చెప్పబోతున్నాను। చాలా మంది మనము ఒక విశేషమైనటువంటి సమయ కాలంలో ఉన్నాము, కాలఖండములో ఉన్నాము, చాలా విచిత్రమైనటువంటి విలక్షణమైనటువంటి సమయంలో ఉన్నాం। ముఖ్యంగా 1989 నుంచి 2012 వరకు ఉండే 24 సంవత్సరాలు చాలా చాలా విచిత్రమైనటువంటి కాలం। కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే చమత్కారాలతో నిండినటువంటి కాలంలో ఉన్నాము అన్నది అర్థమవుతుంది। మీరు విభూతి తీసివ్వటము, ఏదో చిన్న చిన్న చమత్కారాలు చూపించటం గురించి ఆలోచిస్తున్నారు తప్ప, మీ జీవితాలలోనే ఈ 24 సంవత్సరాలు, అంటే నేను 2012 కూడా కలిపేసి చెప్తున్నా, లేకపోతే 4 సంవత్సరాలు తగ్గించుకోవాలి మనం ఇప్పటి వరకు, ఈ 20 సంవత్సరాలలో మీ జీవితాలలో వచ్చినటువంటి మార్పులు గమనించుకోండి। తర్వాత రాబోయేటటువంటి మార్పుల గురించి, దాని గురించి తెలిసిన పెద్దలు మనకి సంకేతాలు ఇచ్చినప్పుడు తెలివైన వాడు ఆ సంకేతాలకి అనుగుణంగా మారిపోతాడు। ఏమిటవి? గత కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలలో జరగనివి 100 సంవత్సరాల కిందట జరిగాయి। ఆది మానవుడు, అడవిలో ఉండేటటువంటి మానవుడు, సమాజము అనేటటువంటి మాట తెలియనటువంటి మానవుడు, అడవుల్లో ఒంటరిగా లేకపోతే సమూహాలుగా పశువుల వలె వాళ్ళు జీవించదే ఆదివాసులు వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల కిందట, మనం ఈనాడు ఉన్నటువంటి సమాజం లేదు, కలిసి ఉండేవారు। ఆ కలిసి ఉండటం కూడా ఎందుకు అంటే రక్షణ కోసం అంతే, కొండ గుహల్లో ఎక్కడో ఎత్తులో ఉండేవారు। అంటే పృథ్వీ ఉత్పత్తి అయ్యాక మొదటి మానవుడు ఉత్పత్తి అవటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, కరెక్టే అది। కానీ ఈ సమాజం లేదు, కోట్ల సంవత్సరాల కిందట నుంచి మొన్న మొన్నటి వరకు 1850 ఆనాటి కాలం వరకు, ఇది మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవటానికి మళ్లీ మళ్లీ చెప్తున్నాను మీకు, మీకు ఇది బుర్రకెక్కితే తప్ప ఈ 3 సంవత్సరాలలో మీరు చేయబోయేటటువంటి చమత్కారాలు మీకు అర్థం కావు। చాలా స్పష్టంగా నేను చెప్తున్నటువంటి మాట ఇది, మీరే చేస్తారు ఆ చమత్కారాలు, ఇంకోడెవడో చేయడు, కానీ మీకు తెలియాలి, ఆ స్పీడ్ తెలియాలి, మీరు ఎంత స్పీడ్ గా మారాలో. కోట్లాది కోట్ల సంవత్సరాలలో మానవ జాతి సాధించిన ఎత్తు ఒక్కట్టు. అగ్ని చక్రము, ది అగ్ని, అగ్ని కమ్యూనికేషన్స్ కి సహాయపడుతుంది. చక్రము దేనికి సహాయపడుతుంది? ట్రాన్స్పోర్ట్ కి సహాయపడుతుంది. ఒక చోట నుంచి ఒక చోటకి మనం వెళ్లేటటువంటి గతి గత 5-6 సంవత్సరాలలో ఎంతగా మారిందో మీరు చూస్తున్నారా? నాకు మాత్రమే ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఏరోప్లేన్ లో నేను ఎప్పుడైనా ఎక్కగలనా అనుకునేవాడిని, ఇప్పుడు లోకల్ ఏరోప్లేన్స్ వచ్చేసి ఇంకా ఫాస్ట్ గా వస్తాయి. ఈనాడు మీరు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లాలన్నా ప్లేన్ ఉంది కదా. ఒకప్పుడు ప్లేన్ ఏది, అసలు ప్లేన్ ఉంటుందా, ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు. ఇది రవాణా, ట్రాన్స్పోర్ట్ లో వచ్చినటువంటి మార్పు. ఎంత స్పీడ్ గా మనం వెళ్ళిపోతున్నాం. అమెరికా వెళ్ళాలంటే 12 గంటలు చాలు మీకు, అంతకంటే ఎక్కువ అక్కర్లే. నా ఉద్దేశం మనకి దగ్గరగా ఉన్న ఏదైనా ఒక పర్యటూరుకి వెళ్లాలంటే అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. అగ్ని, అగ్ని యొక్క ఇంకొక రూపము విద్యుత్. అగ్ని కూడా ఒక రకమైనటువంటి అగ్ని, విద్యుత్ కూడా ఒక రకమైనటువంటి అగ్ని. అంచేత ఈ విద్యుత్ ఎప్పుడైతే మన జీవితాలలోకి వచ్చిందో మీకు దూర శ్రవణం లభించింది. మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి మీ అందరికీ. మొబైల్ ఫోన్ వస్తే ఏంటో తెలుసా? మీరు ప్రపంచంలో ఎవరితో అయినా మాట్లాడచ్చు. దూర శ్రవణం వచ్చింది మీకు. కానీ మీరు మాట్లాడుకునే మాటలు దూరశ్రవణము కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడవలసినటువంటి మాటలు కావు అన్నది అర్థం అవుతోందా మీకు? కొంచెం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. టెక్నాలజీ ముందుకు వెళ్ళిపోయింది, దూరశ్రవణం వచ్చేసింది. టెక్నాలజీ ముందుకు వెళ్ళిపోయింది, రవాణా సౌకర్యాలు వచ్చేసాయి. క్షణాల మీద మీరు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. రోడ్ల మీద ఇన్ని వాహనాలు తిరుగుతున్నాయి. ఇన్ని వాహనాలలో లారీల గురించి మనం వదిలేదు. ఎందుకంటే ఖచ్చితంగా పనికొచ్చే వస్తువులనే, ఏదో ఎవరికో కావాల్సినటువంటి వస్తువులనే ఎక్కడికో ఒక చోట చేరేస్తున్నాయి. మనము ఈ స్కూటర్ల మీద, కార్ల మీద వెళ్తూ ఉంటే మనము నిజంగా దాని అవసరము ఉండి ఉపయోగించుకుంటున్నామా, లేకపోతే ఉందని ఉపయోగించుకుంటున్నామా అనే ప్రశ్న మీరు వేసుకోవాలి. రవాణా సౌకర్యం ఉంది, ఓకే. కానీ రవాణా సౌకర్యం ఉందని మీకు బోర్ కొడుతోందని చెప్పి ఇంకో బోర్ కొడుతున్నటువంటి దగ్గర వ్యక్తి దగ్గరికి వెళ్తాడు వీడు. నాకు తోచటం లేదు అని ఏం చేస్తాడు వీడు? ఇంకొక తోచటం లేదు అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు తోచటం లేదు అనేవాళ్ళు ఇద్దరయ్యారు. ఎందుకంటే వాడికి ఖచ్చితంగా పని ఉంటే వీడు వస్తే గట్టి పారేస్తాడు, నేను పని చేసుకుంటున్నాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని. ఇలాంటి తోచినటువంటి వాళ్ళు సమాజానికి ఎక్కడ బాధ కలిగిస్తారు అని సినిమాలు కనిపెట్టబడ్డాయి. ఎందుకంటే సినిమాలు చూసేవాళ్ళు ఖచ్చితంగా 3 గంటలు పని లేని వాళ్లే ఉంటారు. నాకు మాత్రం అందులో డౌట్ లేదు, మీకు డౌట్ ఉంటే అది వేరే విషయం. అంచేత సినిమా హాళ్లలో వెళ్లేటటువంటి స్కూటర్లు, ఈ కార్లు, ఇవంతా ఎవరు? పని లేని వాళ్ళు పని లేని చోటకి వెళ్తున్నారు. అంటే ప్రకృతి, టెక్నాలజీ మీకు అందజేసినటువంటి ఈ సౌకర్యాన్ని మీరు ఏం చేసుకుంటున్నారు? దురుపయోగం చేసుకుంటున్నారు. నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుందో, ఓ రూపాయి పక్కన పడిపోతే రోడ్డు మీద, పడిపోయిందిలే రూపాయిని మీరు ముందుకు వెళ్లరు. నాకు తెలిసి ఏమో, మీరు చాలా గొప్పవాళ్ళు అవుతే, చాలా త్యాగధనులు అవుతే రూపాయి పడిపోయిందిలే పడుతూ ఉండి అనుకోవచ్చు. నేను మాత్రం అనుకోను. ఏం చేస్తా? మళ్ళీ రూపాయి తీసుకుంటా. కానీ ఈ కరెంటుని, వాటిని మనం ఎంత దురుపయోగం చేస్తున్నామో తెలుసా? అందుకే ఫ్యాన్లు ఉపయోగం లేని చోట ఆపేయమంటున్నా. ఉపయోగం ఉంటే ఉపయోగించుకోండి, తప్పేం లేదు. కానీ ఉపయోగపడకపోతే దాన్ని వృధా చేసుకుంటున్నారు కదా. కానీ తెలివైన వాళ్ళము అనుకునేటటువంటి మనము మనకి ఇవ్వబడినటువంటి 4 అద్భుతమైనటువంటి వరాలని ఉపయోగించుకోవటం లేదు, సంపదని ఉపయోగించుకోవటం లేదు. ఈ సంపద ఏ 2-3 తప్ప అందరికీ సమానంగా ప్రకృతి ఇచ్చింది. అద్భుతమైనటువంటి సంపద, మొట్టమొదటి సంపద ఏంటి అంటే మీ అందరికీ కూడా 24 గంటల కాలము ప్రకృతి ఇచ్చింది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు మీరు 24 గంటలు బతకాల్సిందే. మనము ఆ 24 గంటలు ఉపయోగించుకుంటున్నామా? ఆలోచించుకోండి, ప్రశ్నించుకోండి. కాలాన్ని సరిపయోగం చేసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, అందులో డౌట్ ఎవరికి ఉండదు. ఇచ్చట సంపదలు మా దగ్గర లేవు. ఎందుకు లేవు? ప్రతి వ్యక్తికి ఒకే ఒక సంపద ఉన్నది, 24 గంటలు. కోటీశ్వరుడికి ఆ సమయమే ఉన్నది, మామూలు అడుక్కునేవాడికి ఆ సమయమే ఉన్నది, స్టూడెంట్కి ఆ సమయమే ఉన్నది, ప్రొఫెసర్కి ఆ కాలమే ఉన్నది. అంటే ఈక్వల్గా స్త్రీ అవని పురుషులవని. ముఖ్యంగా ఏంటి అంటే మీకు అందరికీ ఇవ్వబడింది 24 గంటల కాలం. ఈ గాయత్రి పరివారంలో మొట్టమొదటి మీకు అది నేర్పబోతున్నారు. ముఖ్యంగా స్త్రీలకి ఎందుకు ఇది ఎక్కువ చెప్తున్నాము, మహిళా జాగరణ ఉద్యమము అని ఎందుకు చెప్తున్నాము అంటే, మహిళ కనుక కాలాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేస్తే దుర్గాశక్తి అవుతుంది, పురుషుడు అవలేడు. అందుకే శివుడు కూడా కాళీ యొక్క పాదాల కిందే ఉంటాడు. ఇవంతా ఎవరు అధికులు అని నేను చెప్పటంలే, పదార్థము కంటే శక్తి గొప్పది అని అందరికీ తెలుసు కాదా. పురుషుడు పదార్థం మాత్రమే ఏమీ చేయలేడు, దానికి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి, స్త్రీ యొక్క శక్తి జోడింపబడాలి. ఈ గాయత్రి పరివారం అందుకే ఈ 3 సంవత్సరాలలో ఒక విశేషమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టింది. అది స్త్రీలు తమ యొక్క శక్తిని తెలుసుకునుట. దానికి మీరు సహాయపడాలి. చాలా జాగ్రత్తగా నేను చెప్తున్న దాన్ని వరుస క్రమాన్ని అర్థం చేసుకోండి. సమయము గురించి మాట్లాడుతూ చెప్తున్నాను. సమయాన్ని కాలము అని కూడా అంటారు. సమయాన్ని సద్వినియోగం చేసిన వాడు మహా అవుతాడు, మామూలు పురుషుడు. కాలాన్ని సద్వినియోగం చేసిన వాడు మహాపురుషుడు, మామూలు ఆత్మ. కాలాన్ని సద్వినియోగం చేసిన వాడు మహాత్మ. అలాగే కాలుడు మహాకాలుడు. ఆ మహాకాలుడు యొక్క శక్తి ఎవరు? మహాకాలి. శ్రీరామకృష్ణ పరమహంసగా ఆయన చేసినటువంటి సాధన, మీ ఉద్దేశం ఏమనుకుంటారా, బొమ్మను సాధన చేశాడనా? బొమ్మని కాదు ఆయన సాధన చేసింది. కాలాన్ని ఎలా వినియోగించాలి? పూర్తిగా విదేశీ వ్యామోహంలో పడిపోయి మన భారతీయత యొక్క ఆత్మని పూర్తిగా మర్చిపోయినటువంటి వాళ్ళని ఎలా జాగృతం చేయాలి అనే ఆ కాల సాధనని చేశాడు ఆయన. ఒక మహాశక్తి సాధనని చేశాడు ఆయన, అదే మహాకాలి. ఆ మహాకాలి సాధన వల్ల ఒక వివేకానంద ఏర్పడ్డాడు. మొత్తము ప్రపంచం అంతా కూడా భారతీయ ఆధ్యాత్మికతకు దోహాన్ని ఇచ్చింది. భారతీయులమైనటువంటి మనము మన ఆధ్యాత్మికత గురించి ఏమి తెలియదు, ఏమీ తెలియదు. మన ఆధ్యాత్మికత మొట్టమొదట మనకి చెప్పేది ఏంటి అంటే, కాలాన్ని సదుపయోగం చేసుకో. బ్రాహ్మీ ముహూర్తం నుంచి మొదలెట్టి రాత్రి పడుకునేటువంటి వరకు మీరు ఏం చేయాలి? ఒక కుటుంబంలో బ్రాహ్మీ ముహూర్తం నుంచి సాయంత్రం రాత్రి వరకు జరిగేటటువంటి కార్యక్రమాలకన్నిటికీ రూపకల్పన చేసేది స్త్రీయే ఇప్పటికి కూడా, అవునా కాదా? మీరు ఎలాగా కాలాన్ని వినియోగించుకుంటారో కుటుంబ సభ్యుల కాలాన్ని అలా వినియోగించుకుంటారు. ఇంకా ఈ మహా ఉద్యమంలో మొట్టమొదట ఏంటి అంటే, స్త్రీకి ఈ శిక్షణ తనే ఇచ్చుకోవాలి. అన్నీ ఓపెన్ గా ఉన్నాయి, ఎక్కడా ఏ విధమైనటువంటి అందుబాటులో లేదు అనేటటువంటిది లేదు. మీ ఇంటికి వచ్చి మీకు చెప్పాలి అనుకుంటే కష్టం, కానీ కాస్త కళ్ళు తెరుచుకుని కాలాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటటువంటి దాన్ని కనుక మీరు ఆలోచన చేస్తే మీకే బోధపడుతుంది. దీన్ని గురుదేవులు సమయ సంయమనము అన్నారు. ఈ ధనము, కాలము అనేటటువంటి ధనము ఎన్ని కోట్లు నువ్వు ఖర్చు పెట్టినా నీకు లభించదు. ఎంత పరమ కోటీశ్వరుడు కానివ్వండి, ఎంత పెద్ద యోగి కానివ్వండి, ఆ టైం వచ్చినప్పుడు ఇంకా నువ్వు వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఎన్ని కోట్లు ఇస్తే ఉంటావా? అటువంటి కాలాన్ని మనం ఎలా దుర్వినియోగం చేస్తున్నామో ఆలోచించుకోండి. మన గాయత్రి పరివారి వాళ్ళు మొట్టమొదట దీని మీద అటాక్ చేయబోతున్నారు. డిసెంబర్ 25 తర్వాత జనవరి నుంచి చాలా స్పష్టమైనటువంటి కార్యక్రమాలు మీకు ఇవ్వబడతాయి. ఇప్పుడు ఇవ్వబడినటువంటి కార్యక్రమం ఏంటి, 5-5 కలిసి మహిళా మండలి గాను ప్రజ్ఞా మండలి గాను ఏర్పడండి, అంతే, ఇంకేం చెప్పడం లేదు మీకు. ఎందుకు తర్వాత చేయబోయేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక విశ్వవిద్యాలయం ద్వారా చెప్పబడతాయి. ఆ విశ్వవిద్యాలయం యొక్క పేరు ఏంటి అంటే దేవ సంస్కృతి విశ్వవిద్యాలయము. ఈ విద్యాలయము మాత్రమే రాబోయే 3 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఉంటుంది. ఈనాడు ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు తుడుచుకుపోతాయి, ఇవన్నీ కూడా ఐటీఐలుగా మారిపోతాయి. కాలం యొక్క ఈ అవగాహనని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కింద పెట్టండి, ఈ మార్పుకి మీరు రెడీ అవ్వండి. మీరు రెడీ అవ్వకపోతే, ఇవాళ కాకపోతే 3 సంవత్సరాల తర్వాత ఎలాగో మీరు ఆ పందాలో పడాల్సిందే. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోదలుచుకున్న వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి వార్నింగ్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ విద్య ఉండదు. ఉండదు అన్నటానికి అంత ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మొన్న హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈ కంప్యూటర్స్ లో చాలా ఉచ్చ స్థాయిలో ఉన్నటువంటి అనేక కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ నా దగ్గరికి వచ్చారు. కొంతమంది ఇంజనీరింగ్ కాలేజీ కరెస్పాండెంట్స్ నా దగ్గరికి వచ్చారు. మెడిసిన్ వాళ్ళు ఎవరు రాలేదనుకోండి, మరి వాళ్ళు వస్తారేమో. వచ్చేవాళ్ళు ఒకటే అడిగారు, మాస్టర్ మీకు తెలుసా, ఈనాడు ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి స్టూడెంట్ మాకు ఎందుకు పనికి రాడు, అందువల్ల మేము క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేటటువంటి దాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. మేము క్యాంపస్ ఇంటర్వ్యూస్ లోనే తెలివి ఉన్న వాళ్ళని ఎన్నుకుని ఎలాగో వాళ్ళకి ఆ యూనివర్సిటీ ఏమీ చెప్పటం లేదు కనుక మేము ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాము. తర్వాత కూడా మేము చెప్తున్నాము, మేము ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళలో 90 మందికి ఏమీ రాదు, వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో క్లర్క్స్ గా మేము ఉపయోగించుకుంటున్నాం, జీతాలు ఎక్కువ ఇస్తున్నాం అది వేరే విషయం, మామూలు కంటే జీతాలు ఎక్కువ వస్తున్నాయి అది వేరే విషయం. నేను చెప్తుంది అర్థమవుతుందా ఎంత ప్రమాదము పొంచి ఉన్నదో? ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువైపోతున్నాయి, ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వండి, నేనేం కాదంటలే, కానీ అక్కడ చెప్తున్న చదువు సరిపోదు మీకు. వాళ్లే చెప్పుకుంటున్నారు, మేము క్యాంపస్ ఇంటర్వ్యూస్ గతి లేక మేము ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కి, ఏ కాలేజెస్ ఏమీ ట్రైనింగ్ ఇవ్వటం లేదు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళు, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకున్నారు. అంచేత మాస్టారు మీరేమైనా మా స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పగలరా అని వాళ్ళు అడిగారు. 7 సెమిస్టర్లు ఉంటాయి, మీరు 7 సెమిస్టర్లు సెమిస్టర్ మొదట వచ్చి ఆ సెమిస్టర్కి తగినటువంటి మీరు కూడా లెక్చరర్ గానే పనిచేశారు కనుక వాళ్ళకి మార్గదర్శనం చేయండి అంటే, మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 1st క్లాస్ తీసుకున్నా. ఆ క్లాస్లో నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళకి నీవు కోరింది నువ్వు ఖచ్చితంగా పొందగలవు, ఖచ్చితంగా పొందగలవు అని సైంటిఫిక్ గా వాళ్ళకి ప్రూవ్ చేశాను. గాయత్రి మంత్రం చేసుకో, ఓంకారం చేసుకో అని చెప్పలేను. ఇంటర్మీడియట్ జస్ట్ పాస్ అయి వచ్చినటువంటి వాళ్ళకి ఈ సాధనలన్నీ ఎందుకు? కానీ వాళ్ళకి, వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్కి, వాళ్ళ టీచర్స్కి నేను చాలా స్పష్టంగా, కాలాన్ని కనుక నువ్వు సదుపయోగం చేసుకుంటే నువ్వు కావలసిన లక్ష్యాన్ని పొందగలవు అన్నది సైంటిఫిక్గా నిరూపించా. ఎలా అని ఇప్పుడు అడగండి, వాళ్ళకి చెప్పిన 2 గంటల క్లాస్ ఇప్పుడు చెప్పలేను నేను. దాని సీడీ ఉంటుందనుకుంటా ఎక్కడైనా, ఆ సీడీ ఉంటే దొరికే వాళ్ళని తెలిసి తీసుకోండి, అంత ఓపిక మీకుండదు. కొత్త సినిమా సీడీ దొరుకుతోంది అంటే పైరేటెడ్ సీడీ అది తప్పు అని చెప్తున్నా కూడా ఆ దొంగ సీడీని చూడటానికి మీరు రెడీ, వెతుక్కుని సంపాదించి చూడటానికి రెడీ. కానీ మీ పిల్లల భవిష్యత్తును మార్చివేసేటటువంటి ఈ సీడీలు, నేను చెప్తున్నటువంటి ఈ విషయాలు మీరు ఆచరించకపోతే వింటే ఏం లాభం? వింటే ఏం లాభం? మంచిగా ఉంది అని చెప్పుకుంటాం. సమయాన్ని సదుపయోగం చేసుకోండి మొదటిది. ఇందులో ఆధ్యాత్మికత ఏదైనా ఉందా? ఏదైనా ఓ మతానికి సంబంధించిన మాట అనుకుంటున్నారా? ఇది కాదు. క్రిస్టియన్స్ మాత్రమే సమయాన్ని ఉపయోగించుకోవాలి, హిందువులు ఉపయోగించుకోకూడదు అని ఏదైనా శాస్త్రం ఉన్నదా? ఇంకా మీరు పెడితే పెట్టుకోండి, నాకే అభ్యంతరం. ఎందుకంటే మనం సమయాన్ని ఉపయోగించుకోకపోవటం వల్లే ఈనాడు ఈ స్థితిలో ఉన్నాం, ఈ దుస్థితిలో ఉన్నాం. జాతి, మత, కుల, లింగ, వయోభేదాలు లేకుండా, ఇది ఓ సెంటెన్స్ లాగా చదివేయకండి, అర్థం చేసుకోండి. ఇది జాతి, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు, ఎంత ఆనందంగా జపిస్తారో మేము హిందువులు అని. ఏ మతానికి చెందిన వాళ్ళు? హిందువులు. అదే మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాల పేరు చెప్తారు. మనమే ఇక్కడ ఉన్నాం కనుక మిగతా మతాల వాళ్ళు కొద్ది మంది ఇక్కడికి వచ్చి ఉంటారు కనుక ఆ మాట అంటున్నాను. నేను అన్న మాట అన్నిటికీ వర్తిస్తుంది. జాతి అనేది పుట్టుకతో రాదు, పుట్టుకతో మానవ శరీరం మాత్రమే వచ్చింది. జాతి అనేది నువ్వు ఏర్పరచుకుంటావు. మన ఋషులు ఏం చెప్పారు అంటే, నువ్వు ఏ జాతి వాడివైనా కానీ నాయన, ఏదో ఈ నాలుగింట్లోనే ఉంటావు, నువ్వు బ్రాహ్మణుడువై ఉంటావు. అంటే ఏంటి, జ్ఞానాన్ని సంపాదిస్తావు, జ్ఞానాన్ని ఇస్తావు. అంతే. ఈ పని ఎవడు చేస్తున్నా వాడు బ్రాహ్మణే. గుణకర్మ విభాగశః ఈనాడు ఈ మార్పుతో అయినా మీరు మీ ఇళ్ళకి వెళ్తే చాలు. బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు పుట్టుకతో బ్రాహ్మణుడు. జన్మన జాయతే శూద్ర సంస్కారా ద్విజ ఉచ్యతే అని మన మనువే చెప్తున్నాడు. మీకు బ్రాహ్మణ సంస్కారాలు ఉండాలి, బ్రాహ్మణ గుణకర్మ ఉండాలి. పుట్టుకతో ఎలా అవుతావు నువ్వు బ్రాహ్మణుడు? అవో, పుట్టుకతో ఇంజనీరు ఎలా అయిపోతావు? కాదండి, మా నాన్న ఇంజనీరే, మా తల్లి ఇంజనీరే, మా తాత ఇంజనీరే, మా ముత్తాత ఇంజనీరే, ఆ ముత్తాత ముత్తాత కూడా ఇంజనీరే. అంటే నేను పుట్టగానే ఇంజనీర్ అంటే ఒప్పుకుంటారా మీరు? మరి ఈ పిచ్చి ఎందుకు ఉంది మీకు? పుట్టగానే నేను ఫలానా జాతికి సంబంధించిన వాళ్ళని ముందు అది వదులుకోండి. అది మీరు వదులుకోవాలి ముందు, అర్థమైన వాళ్ళు. మిగతా వాళ్ళ సంగతి మీకెందుకు? నేను వదులుకున్నాను అని నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వేం చాటింపు డిండోరాలు వేయక్కర్లేదు. నీకు అది అర్థమవుతే చాలు. నీ అంతరాలంలో మార్పు వస్తే, నీ అంతరంగంలో ఆ మార్పు వస్తే చాలు. పుట్టుకతో నేను బ్రాహ్మణ్ణి కాదు, క్షత్రియుణ్ణి కాదు, ఎవరిని కాదు. కానీ పుట్టుకతో మీకు ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. సమయముతో పాటు సమయాన్ని ఉపయోగించుకోవటానికి మీకు కర్మేంద్రియాలు ఇవ్వబడ్డాయి, జ్ఞానేంద్రియాలు. ఇవి అందరికీ సమానమే. ఇక కొంతమందిని వదిలేయండి, అవి ఎక్సెప్షన్స్. వికలాంగులు అంటాం, వాళ్ళని అంటాం, వాళ్ళకి ఏదో మనం స్పెషల్ కేర్ తీసుకుంటాం, అది వదిలేయండి. కానీ అది ఎక్సెప్షన్స్, అందరూ అలా కాదు కదా. ఎక్కువ మందికి కర్మేంద్రియాలు బాగానే పనిచేస్తూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలు బాగానే పనిచేస్తూ ఉంటాయి. మీకు తెలుసా, నేను చెప్తే మీకు కోపం వస్తుంది. మీరు మీ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని రెండింటినీ ఉపయోగించుకోవటం రాదు, రాదు మీకు. కేవలం సైంటిస్టులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, పొలిటీషియన్స్ మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, బిజినెస్ పీపుల్ మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, యాక్టర్స్ మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, టీచర్స్ మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఇది కానీ వాళ్ళెవ్వరు కూడా వాడి కర్మేంద్రియాన్ని ఉపయోగించుకోవటం లేదు, జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకోవటం లేదు. ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం మన జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని? ఆసన ప్రాణాయామాలు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది, మీరందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే చెప్పండి నాకు. కాదు మాస్టర్, మీరు తప్పు అంటున్నారు, ఆసన ప్రాణాయామాల వల్ల ఏం లాభం లేదు. అందరూ ఒప్పుకుంటున్నారు కదా. మీలో ప్రతిరోజు మేము ఆసన ప్రాణాయామాలు చేస్తున్నాము, మాకు తెలిసింది కనుక చేస్తున్నాము అనేవాళ్ళు చేతులు ఎత్తండి చూస్తాను. భైరవ మాస్టర్ చూస్తే ఒప్పుకోరు. ఆయన ఎలాగో చూశారా, ఎంతమంది చేతులు ఎత్తారు? నలుగురు, ఐదుగురు, పది కంటే తక్కువ. అంటే అర్థం ఏంటి? మీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయని అనుకుంటున్నారా మీరు? క్లాస్కి వచ్చారు కానీ మీ కోపం వస్తే రావచ్చు కాక, కానీ మనం పరమ మూర్ఖులం. తెలిసి ఓ అనంతమైనటువంటి విజ్ఞాన ఖని ఒంటరిగా ఒకడు పోరాటం సాగిస్తున్నాడు మల్టీనేషనల్ కంపెనీస్ మీద. మీ మందుల కంపెనీలు నేను ముయిస్తాను, ఆంధ్రప్రదేశ్లో రోగం లేకుండా చేస్తాను నేను. ఎవరి గురించి చెప్తున్నాను నేను? రామ్దేవ్ మహారాజ్ గురించి చెప్తున్నాను. సంస్కృతి ఛానల్లో 7 గంటలకు వస్తుంది, చూసుకోండి. అది కనీసం ఇవాళైనా చూడండి. నేను మన భైరవ మాస్టర్ వాళ్ళని అడిగేది ఏంటి, రామ్దేవ్ మహారాజ్కైనా ప్రకృతి ఇచ్చింది ఆ ఛాన్స్ మీకు ఇవ్వలేదా? ఆయనకి ఏమైనా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది ఆ ప్రకృతి? బాబు నువ్వు చేసుకో, యు ఆర్ నౌ అపాయింటెడ్ టు సీ దట్ డాట్ 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 సో టీచ్ ఆసనాలు అండ్ ప్రాణాయామాలు. భావం అర్థమైందా? రామ్దేవ్ మహారాజ్కి మాత్రమే ప్రకృతి ఇచ్చిందా ఈ ఆజ్ఞ? నాయన నువ్వు అందరికీ యోగాసనాలు నేర్పు, అందరికీ ప్రాణాయామాలు నేర్పు. కాదు కదా, మీరు చేయొచ్చు, మీరు చేయొచ్చు. నా కోరిక అది ఇక్కడ వచ్చింది అందుకు, ముఖ్యంగా మహిళలకి దీంట్లో చాలా ప్రముఖ పాత్ర ఉన్నది. మీ పిల్లల్ని పొద్దున్నే నిద్ర లేపండి, టామ్ అండ్ జెర్రీ సిరీస్ చూస్తూ ఉంటే మీరు చాలా ఆనందంగా, మా వాడు తెలుసునా టామ్ అండ్ జెర్రీ చూస్తాడు, మాస్టర్ మీరు చూస్తారా, నాకేంటి అభ్యంతరం, నేను వచ్చిన ఒక గంట నేను చూస్తాను, అది వాళ్ళకి పనికొచ్చేది చెప్పండి. ఆ టామ్ అండ్ జెర్రీ చూపిస్తే అదే చూస్తారా, చూపించకపోతే వాళ్ళకి తెలుసా ఏంటి అది ఉందని, తెలుసా పిల్లలకి, మీరు ఇస్తున్నారు అది చూడమని. అటువంటి సీడీలు రెడీ అయ్యాయి, ఎక్కడున్నాయని మాత్రం వాళ్ళకండి, అది కూడా మీరు పట్టుకోలేనటువంటి వాళ్ళకి చెప్పటం అనవసరం. మహిళల యొక్క మొదటిది మీకు అర్థమైంది కదా, సమయానుగుణ్యంగా కుటుంబాన్ని నడిపించండి. ఎవరికి ఏ సమయానికి ఎలాంటి ఆహారం కావాలో ఆహారం ఇవ్వండి. మీకు ఆహారం ఇవ్వడం కూడా రాదు, మీకు అంతే కోపం వస్తుంది కానీ మనము మన పిల్లల్ని ఖచ్చితంగా చంపుకుంటున్నాము. ఏ పిల్లవాడికి కూడా కడుపులో ఉన్నప్పుడు దగ్గర నుంచి వాడు 3 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఎన్ని క్యాలరీస్ ఆహారం ఇవ్వాలో, ఎటువంటి ఆహారం ఇవ్వాలో తల్లులకి తెలియదు. తల్లులకి తెలియదు అంటే మీరేం కోపం తెచ్చుకోకండి, పురుషులకి తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు. క్యాలరీ ఫుడ్ అంటే ఏమిటి, బలహీనంగా ఉన్నటువంటి పిల్లవాడికి ఏ తిండి పెట్టాలి, క్రికెట్ మ్యాచ్ ఆడుకోవటానికి వెళ్తున్నటువంటి వాడికి ఏ ఫుడ్ పెట్టాలి తెలియదు మనకి. నారీ జాగరణ ఉద్యమంలో సకాలంలో పనులు చేయించటమే కాకుండా ఆహారం సవ్యంగా ఇవ్వండి. నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పేపర్లో ఒక సంఘటన పడింది. మీరు పేపర్లో ఏం చూస్తారో నాకు తెలియదు కానీ నేను పేపర్ అందరూ చూస్తారు. ఆనాటి పేపర్లో ఏం పడింది అంటే సంజీవ్ మన నరసింహారావు గారి ఫుడ్ హ్యాబిట్స్ పడ్డాయి. పొద్దున్నే కాకరకాయ రసం తాగుతాడు, మధ్యాహ్నం ఇచ్చేదా పొత్తం ఇచ్చేశాడు ఎవరు, ఆయనకు వంట పని చేస్తాను. మీకు తెలుస్తా ఏం చేశారు, వన్ డిస్మిస్ చేశారు ఇమీడియట్గా. ఎందుకంటే ఒక ప్రధాని యొక్క ఆహార నియమాలు మీకు తెలిస్తే, విదేశాలకు వెళ్ళి ఆయన 10 రోజులుంటే ఆయన మనస్సుని మార్చివేయవచ్చు ఆహారం ద్వారా. కబుర్లు చెప్తాం మనం అంటే ఆహారం మనస్సు మీద ప్రభావం చూపిస్తుందని. మీకు నమ్మకం లేదు లేకపోతే మీరు తినే గడ్డి ఖచ్చితంగా మీరు తినలేరు. తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు ఇది నేర్చుకోండి, ఇవాళ ఖచ్చితంగా ఇదంతా నేర్పటానికి నేను దేశ విదేశాల్లోనూ చూశాను. వెబ్సైట్ ద్వారా నేనేం దేశ విదేశాలకేం వెళ్ళలేదు కానీ వెబ్సైట్స్లో అన్నీ చూశాను, నార్త్ ఇండియాలో కూడా చూశాను. కానీ ఆహార నియమాల్ని పూర్తిగా మీకు చెప్పగలిగేటటువంటి ఒక ఏకైక ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు, మంతెనా సత్యనారాయణ. పాటించండి, అది కబులు చెప్తే వెళ్ళాం. కాఫీ ఇచ్చే బదులు ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. ఫ్రూట్ జ్యూస్కి ఏంటి ఇబ్బంది, కాకరకాయ రసం తాగమంటే కష్టం కానీ ఏ పిల్లవాడు తాగడు. ఈ మార్పు లేకుండా ఇలాంటి క్లాసెస్ వేస్ట్. అందువల్ల రాబోయేటటువంటి జనవరిలో స్పెషల్గా దీనికి 6 నెలల దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం నుంచి మీకు కోర్సు ఇవ్వబడుతోంది. ఇవన్నీ జరుగుతాయి, అందుకని నేను తొందరపడుతున్నా. నా వాళ్ళందరూ కూడా ఈ గాయత్రి పరివార్ యొక్క ఈ క్లాసెస్లో జాయిన్ అయిపోండి, దానికి 5 రోజులు కలిసి నేర్చుకోండి అని చెప్తున్నాం అంతే. అక్కడ మీరు అక్కడ కూర్చొని మంత్ర జపాలు ఏం చేయరు, పూజలు ఏమి చెయ్యరు, అది గుర్తుంచుకోండి. ఇవి నేర్చుకుంటారు మీరు, ఇవి నేర్చుకుంటారు మీరు. ప్రతి నెల మీకు ఇది వస్తుంది కనుక ఆ నెలకి తగినటువంటి ఆహారం ఎలా ఉండాలి, ఆ నెలకి తగినటువంటి ఆహార పదార్థాలు మీరు ఎలా తయారు చేసుకోవాలి. ఆధారం నేచర్ క్యూరే, అందులో డౌట్ ఏమీ లేదు. ఆధారము ఆసన ప్రాణాయామాలే, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ ఈ ఆసన ప్రాణాయామాలతో పాటు ఇంకొక 2 కలుపుతాం మేము గాయత్రి పరివార వాళ్ళు. అదేంటంటే యమ నియమాలు. మనం యమ నియమాల గురించి మర్చిపోయాం, ఏ ఆధ్యాత్మిక వ్యక్తులమో మనం. మొత్తము భారతదేశంలో ఒక సాధనాత్మకమైనటువంటి విప్లవాన్ని తెచ్చి స్వాతంత్రం ఎత్తించినటువంటి మహావ్యక్తి యమ నియమాలలో ఒక లక్షణాన్నే వాడాడు. గాంధీ గారి గురించి చెప్తున్నాను, దేన్ని వాడాడు ఆయన, అహింస. బుద్ధుడి యొక్క మొత్తము ధర్మచక్ర ప్రవర్తనం అహింస మీద ఆధారపడి ఉంది. ఇక్కడ మంచి గురించి మనం మాట్లాడడం, చెడు గురించి ఎక్కువ మాట్లాడతాం. ఒక మనిషి అక్కడి నుంచి లేచి వెళ్ళాడంటే గ్యారంటీ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటాం, ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం, వీడు ఎంత మంచివాడో అని మాట్లాడుకోం. తెలుసా వీడు ఏం చేశాడో, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటే. కొంచెం ఆడవాళ్ళకి దీని మీద ఎక్కువ ప్రవృత్తి ఉన్నట్టు ఎందుకో పుస్తకాల్లో వాటిలో రాశారు, మీరు నేను నమ్మనది. మేము అంతే, పురుషులు కూడా అలాగే ఉంటాము. కానీ మీ మీద ఆ అభాండం ఉంది కనుక మీరు ఆ అభాండాన్ని సవరించుకోవాలి. ఎప్పుడు కూడా మంచి మాట్లాడండి. ఇన్ని జైళ్ళు ఉన్నాయి, ఇంతమంది పోలీసులు ఉన్నారు, హత్యలు ఆగటం లేదు, ప్రమాదాలు దౌర్జన్యాలు ఆగటం లేదు. కానీ ఒక బుద్ధుడు, ఒక వ్యక్తి తన ప్రతిజ్ఞ యొక్క చివరి క్షణంలో బుద్ధుడు ఆ వ్యక్తికి ఎదురుపడ్డాడు. అగ్నిమాధుడికి 108 మంది శిరస్సును ఖండించి వాళ్ల చిటికన వేలుని నేను మహాకాళికి దండగా సమర్పిస్తాను అన్నాడు. ప్రజలందరూ భయపడుతున్నారు, వాళ్ళకి తెలుసు కౌంటర్, ఇంత ఇప్పటికే 107 చంపేశాడు, ఇంకా 108 వాడి కోసం ఈ పూర్ణ ఈ అమావాస్య నాడు వేటకి బయలుదేరుతున్నాడు. అమావాస్య వచ్చింది అంటే అందరూ తలుపులు వేసి కూర్చున్నాడు, ఏమో ఎవరిదికి మీద పడతాడు అని బుద్ధుడు ఈ మాట విన్నాడు. విన్నాక వాడికి ఎదురుగా వెళ్ళాడు. ఎదురుగా వెళితే వాడికి ఆశ్చర్యం వేసింది, అందరూ నన్ను చూసి ఈరోజు పారిపోతారు, వీడెవడో ఎదురుకుండా నుంచుంటాడు అని. తర్వాత అతనికి గుర్తొచ్చింది, అంగుళీమాలుడికి ఆయన గురువు చెప్పాడు, నాయన ఒక వ్యక్తితో జాగ్రత్తగా ఉండు, నువ్వు బుద్ధుడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి నీ జీవితంలో తారసపడతాడు, వాడి శిరస్సు ముందు మాట్లాడకుండా నువ్వు ఖండించేసే, లేకపోతే నీ కొంపలు అంటుకు పోతాయి. కొంపలు అంటుకున్న అంగుళీమాలుడిని మారిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరికి కంపలేదు. అని భావం అర్థమవుతుందా? బుద్ధుడు ఎందుకు మార్చగలిగాడు? అహింస వల్ల మార్చగలిగాడు. అందుకని మన గాయత్రి పరివారంలో మనం చెప్పేది ఏంటి అంటే, మీరు పొద్దున్న కూడా దేవదక్షిణగా ఇచ్చారు, ఇవాళ కూడా మీకు పుష్పాలు అక్షింతలు ఇవ్వబడతాయి స్పీచ్ అవుతున్నప్పుడు. మధ్యలోనే మనం మంత్ర పుష్పాంజలి యజ్ఞంలో ఇవ్వలే, ఇంకంటే నిజమైనటువంటి జ్ఞానయజ్ఞం మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. ఈ జ్ఞానయజ్ఞం అయిపోగానే మీ మీ నిర్ణయాలు, మొట్టమొదటి నిర్ణయం ఏంటి అంటే సమయాన్ని సదుపయోగం చేసుకుంటాను. రెండవ నిర్ణయం అంటే జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని నేను ఉపయోగించుకోవటం నేర్చుకుంటాను. దానిలో భాగంగా ఈ అహింస గురించి చెప్పాను. అహింస ఎక్కడైతే జరుగుతుందో తత్ సన్నిధౌ వైర త్యాగ అద్భుతమైనటువంటి సాధన, అద్భుతమైనటువంటి సిద్ధి. అహింస అనే సాధన మీరు చేసుకోండి, మీకు ఏం సిద్ధి లభిస్తుంది? ఏం సిద్ధి లభిస్తుంది అహింస చేస్తే? తత్సన్నిధం వైరత్యాగం. ఇటు వినండి నేను చెప్పేది, అటెటో చూస్తే ఏం లాభం మీకు? విన్నది కాస్తైనా మీ బుర్రలో ఆగితే ఖచ్చితంగా మీ జీవితాలు మారిపోతుంది. వైరత్వం ఉండనే ఉండదు. 90 పౌండ్ల సన్నగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, గాంధీ గారి గురించి చెప్తున్నాను, బట్టలు కూడా ఇంతవరకే పైన అంతే బట్టలు కూడా. మహారాణిలు ఎలిజబెత్ మన దేశాన్ని వాళ్ళు రాజ్యం చేస్తున్నప్పుడు వెళ్ళాడు. మహారాణి కచ్చినట్టు డ్రెస్ లేకుండా ఉన్నా మాట్లాడాల్సి వచ్చింది. ఏంటా శక్తి? అహింస యొక్క శక్తి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇంత వైరం పెట్టలేకపోతానికి కారణం ఏమిటో అర్థమవుతోందా మీకు? ఒక గాంధీ అహింసని సాధన చేసి కొద్ది మంది వ్యక్తులతో దేశానికే స్వాతంత్రం ఇవ్వగలిగితే, మనము మన కుటుంబాలలో అహింస ప్రాక్టీస్ చేసి మళ్లీ దేశానికి శాంతి ఇవ్వలేమా? ప్రపంచానికి శాంతి ఇవ్వలేమా? ఎందుకు మీరు ఎవడో మహాపురుషుడి కోసం ఎదురు చూస్తారు? ఈ మాత్రం నిర్ణయం తీసుకోలేరా? ఆ నిర్ణయం తీసుకోండి. ఇవాళ నుంచి నేను మా పిల్లల మీద కోపం తెచ్చుకోను. భార్యాభర్తలిద్దరూ కూడా నిర్ణయం తీసుకోండి, భార్య ఏం చేసినా భర్త ఏం చేసినా నేను కోపం తెచ్చుకోను. మొదలెట్టండి మీ అహింసా కార్యక్రమం దాంతో. అప్పుడు కదా చమత్కారాలు జరుగుతాయి. ఏమి చేయకుండా చేస్తే బాగుంటుంది అంటే అట్ట అంటే ఇవాళ దేవదక్షిణగా మీ కోపాన్ని ఇచ్చేయండి, సమయాన్ని సద్వినియోగం చేస్తాను అనే నిర్ణయాన్ని ఇచ్చేయండి. ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఉపయోగించుకుంటాను అనే నిర్ణయాన్ని ఇచ్చేయండి. ప్రాణాయామంలో జ్ఞానేంద్రియం ఉపయోగపడుతుంది అని చాలా మందికి తెలియదు. ఆసనాలలో తెలిసిందే కర్మేంద్రియాలు ఉపయోగపడతాయి. అంటే ఈ ఆసన ప్రాణాయామాలని రెండింటినీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలుగా ఎలా ఉపయోగించుకోవచ్చో అనే ఒక ఆరు నెలల కోర్సు ఉన్నది. అది రేపు హైదరాబాద్ లో ఓపెన్ కాబోతోంది. ఓపెన్ యూనివర్సిటీ, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం యొక్క ఓపెన్ యూనివర్సిటీలో ఇవి నేర్పబడతాయి. ప్రపంచానికి మానవులకి ఉపయోగపడేటటువంటి ఈ విద్య నేర్పబడుతుంది. ఈ విద్య నేర్చుకోవడానికి మీరు సంసిద్ధులై, కానీ ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళు నేర్పరు. ముందు బేసిక్ ఉండాలి కదా. మహిళా మండలైనా మీరు చేస్తూ ఉండాలి, లేకపోతే ప్రజ్ఞా మండలైనా చేస్తూ ఉండాలి, లేకపోతే యువ మండలైనా చేస్తూ ఉండాలి. అంటే అర్థం ఏంటి, మీరు చాలా మంది నాటికి వినే ఉంటారు, రాజలక్ష్మి గారు మీకు, రాజలక్ష్మి గారు ఓకే ఓకే మీకు చెప్పే ఉంటారు, ఐదైదుగురు కలిసి ముందు మేము ఇలా కార్యక్రమాలు చేసుకుంటామని నిర్ణయం తీసేసుకోండి, పేరు రిజిస్టర్ చేసేసుకోండి. యూనివర్సిటీది రిజిస్ట్రేషన్ లేకుండా ఏ పనులు జరగవు. అందుకని నేను ఇంత స్పీడ్గా హరిద్వార్ నుంచి రాగానే ఇది ఎప్పుడైతే నాకు అర్థమైందో, నేనేం కోరుకున్నాను అంటే నా వాళ్ళు ముందు ఇందులో సభ్యులవ్వాలి, నా వాళ్ళు ముందు ఇందులో చేరాలి. విశ్వాన్ని మార్చివేసేటటువంటి ఒక యూనివర్సిటీ స్థాపించబడినప్పుడు ఆ యూనివర్సిటీ ఒక పద్ధతిగా మీకు మీ పిల్లలకి జ్ఞానాన్ని అందజేయగలిగినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. లాస్ట్ మినిట్లో అయినా దూరిపోండి. అందుకు మీరు మీ బంధువుల్ని అందరినీ దేర్చండి అని చెప్పేది అందుకు. సమయాన్ని సదుపయోగం చేసుకోవాలి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఇంకొక మహాశక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు, అనంతమైనటువంటి సంపద వాక్శక్తి. సృష్టిలో ఈనాటి వరకు సైంటిస్టులు మొత్తం గెలాక్సీని గమనిస్తున్నారు, జల్లెడ పడుతున్నారు. ఎక్కడైనా మానవుడు లాంటి వాడు ఇంకోడున్నాడా? మానవుడి యొక్క గొప్పతనం ఏంటి? వాక్శక్తి. జంతువులు చాలా చోట్ల ఈ నాలుగు మనం ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేటటువంటి ఒక యూనివర్సిటీలో మెంబర్స్గా కాబోతున్నాం. సమయాన్ని ఉపయోగించుకోవాలి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని ఉపయోగించుకోవాలి, వాక్శక్తిని మీరు ఉపయోగించుకోవాలి. దీనినే ఈనాడు కార్తీక మాసంలో మనం చేసేటటువంటి ఆ శివారాధనగా గుర్తు చేసుకోండి. శివారాధన అంటే SIVA. ఎస్, ఇది నేను కనిపెట్టింది కాదు, శ్యామన్న ఇచ్చినటువంటి ఫార్ములా, నేను ఉపయోగించుకుంటున్నాను. సైన్స్లో అందరూ ఫార్ములాలు ఉపయోగించుకోవచ్చు. ఎస్ అంటే సమయము, ఐ అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కావచ్చు కర్మేంద్రియాలు కావచ్చు, వి అంటే వాక్. కానీ ఈ వాక్ ఈ ఇంద్రియాలు ఈ సమయము అంతా ఉన్నా డబ్బు కూడా కావాలి కదా. ఇంజనీర్ అవ్వాలంటే నేను బాగా చదవగలనండి, నా ఇంద్రియాలన్నీ బాగా పనిచేస్తున్నాయండి, నేను చదివిందంతా గుర్తుంటుందండి, నేను జాయిన్ అవుతానండి, డబ్బుందా అండి అని అడుగుతాడు. చేత మీరు మీ ఈ మూడింటితో పాటు మీ ధనాన్ని కూడా దీనికి వెచ్చించాలి. రోజుకు ఒక రూపాయి పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. మీరు దేని గురించి చెప్తున్నాను, ఇది మహిళా మండలి గురించి చెప్తున్నాను. ఒక రూపాయి రోజుకు పక్కన పెట్టండి. నెలకి 30 రూపాయలు అవుతాయి, ఐదుగురు ఉంటారు, ఐదు కుటుంబాల వాళ్ళు 150 రూపాయలు అవుతాయి. ఈ 150 రూపాయలు మీరు ఎలా ఖర్చు పెట్టాలి మీ ఇష్టం. అది కూడా గుర్తుంచుకోండి, ఎవరు మిమ్మల్ని అడగరు ఏమయ్యా నువ్వేం చేస్తావు ఈ 150 రూపాయలని. కానీ మీరు నిజాయితీగా ఒక నోట్బుక్ పెట్టుకుని ఈ 150 రూపాయలు ఇదిగో ఫలానా చోట యజ్ఞం చేయడానికి వెళ్ళాం, ఆ యజ్ఞాన్ని ఖర్చు పెట్టాం, నేతికో దేనికో మీ ఇష్టం. ఆ ఊరికి వెళ్ళటానికి కొంతమంది దగ్గర బస్ ఛార్జీలు ఉండలేకపోవచ్చు, ఆ బస్ ఛార్జీల కోసం ఇచ్చాము. అర్థమవుతుంది కదా. మంచి పనికి మీరు ఎలా ఖర్చు పెట్టుకుంటారు అన్నది మాత్రం కరెక్ట్గా ఉండాలి. అది తీసుకుని రేపు హైదరాబాద్ రావాలి. ఖచ్చితంగా హైదరాబాద్ రండి. చాలా జాగ్రత్తగా, చాలా మందికి తెలియని ఒక రహస్యం నేను చెప్తున్నాను, నాసా వెబ్సైట్లో ఉంది ఇది. నాసా అంటే మీకు తెలుసు కదా, సైంటిస్టుల యొక్క వెబ్సైట్ అది. అమెరికాలో స్పేస్ రీసెర్చ్ సెంటర్ చేసేటటువంటి వాళ్ళ వెబ్సైట్ అది, సైంటిస్టుల వెబ్సైట్, ఆధ్యాత్మికుల వెబ్సైట్ కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నవంబర్ 22 నుంచి ఓ అద్భుతమైనటువంటి మార్పు ప్రపంచంలో స్టార్ట్ అయింది. నవంబర్ 22 నుంచి ఒక అద్భుతమైనటువంటి మార్పు ప్రపంచంలో స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయ్యాక ప్రపంచంలో మార్పులు వస్తాయన్నది గుర్తుంచుకోండి. అందుకే మిమ్మల్ని ప్రజ్ఞామండలి అంటాం. ప్రజ్ఞ అంటే ఏమిటో నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా మందికి ప్రజ్ఞ అంటే ఏంటో తెలియదు. ప్రజ్ఞ అంటే ఎలాంటిది అంటే, ముందు మీరు స్వాధ్యాయం చేసుకుని ఉండాలి, చదివి ఉండాలి. ఉదాహరణకి లక్షల పేపరు ఇవ్వటానికి ఒక స్టూడెంట్ వెళ్తాడు. పరీక్షా హాల్కి వెళ్ళగానే వాడికి క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా. డైవర్ట్ కాకండి. అక్కడ ఏం జరుగుతుందో మీకేం లాభం? వాళ్ళు చెవి కొరుక్కుంటారు, ఆ చెవి ఆవిడ నోట్లోకి వెళ్ళిపోతుందో మనకి ఎందుకు? కానీ ఇది మీరు వినకపోతే అదే ఏకాగ్రత లేకపోవటం అని అది నేర్చుకోండి. అంతేత ఇక్కడ మామూలు ఆధ్యాత్మిక వ్యక్తుల్లాగా మాట్లాడడం మేము. మేము నేర్చుకుని తీరాలి. ఒక్క క్లాస్ విన్నా కూడా మీకు అర్థమవుతుంది. సంథింగ్ ఈజ్ డిఫరెంట్. మామూలు ఆధ్యాత్మిక కాదు. వాయిస్ చేస్తూ ఉంటారు. మీరు మనస్సు ఏకాగ్రతగా వినాలి. నా మీద దృష్టి ఉండాలి. నేను చెప్పేది మీరు మళ్ళా బయట వాళ్ళకి చెప్పగలగాలి. అందుకని నేను మీకు ఇవంతా అన్నిసార్లు చెప్తున్నాను. నేను ఏం చెప్పారు మాస్టారు? ఏదో చెప్పారు. ఏదో చెప్పలేదు. మీ జీవితాన్ని మార్చివేసేటటువంటి, మానవ జీవితాన్ని మార్చివేసేటటువంటి ఒక విశేషమైనటువంటి ప్రాతిపదిక మీ ముందు ఉంచుతున్నాను. ప్రజ్ఞ అంటే ఏమిటి? లెక్కల పరీక్ష ఇవ్వటానికి కుర్రవాడు లోపలికి లెక్కల పేపర్ చూశాడు. చూడగానే వాడు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలడో తక్షణమే తెలుస్తుందా తెలీదా? లేకపోతే వాడు ఆలోచించుకోవాలా, ఈ ప్రశ్న నేను చేయగలనా లేదా అని. అన్ని ప్రశ్నలకి, మరి చాలా తెలివైన విద్యార్థి అనుకుందాం, 10 క్వశ్చన్లకి వాడికి ఆన్సర్ తెలుసు అనుకుందాం మనం. క్వశ్చన్ పేపర్ చూడగానే వాడికి అర్థమైపోతుంది కదా, ఈ 10 క్వశ్చన్లు నేను ఆన్సర్ చేయగలనని. అర్థమవుదా? రాయటానికి టైం పడుతుంది. 10 క్వశ్చన్లు ఒకసారి టైం సరిపోకపోవచ్చు. అయినా చూడగానే వాడికి అర్థమైపోతుంది, ఇది నేను చేయగలను అనేది. ఒక క్షణంలో ప్రజ్ఞ అలా దిగుతుంది. మీరు చేయగలిగేటటువంటి పనులు అలా ఒక క్షణంలో దిగుతాయి మీ మనస్సులో. దాన్ని మళ్ళా కార్యరూపం ఇవ్వటానికి టైం పడుతుంది. అలా క్షణంలో తిరిగేది ప్రజ్ఞ. మీరు ఏర్పరచుకుంటున్నది అటువంటి ప్రజ్ఞామండలి. మీకు ఆ విద్య నేర్పబడుతుంది. అంతరిక్షంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీరు ఎలా కిందకి దింపుకోగలరు? ఆ విద్య ప్రజ్ఞ క్షణంలో దిగుతుంది. ఆ క్షణంలో దిగింది మళ్ళా వాళ్ళు లాక్కోవాలి అంటే చాలా టైం పడుతుంది. ఉదాహరణకి కొంతమంది వ్యక్తుల జీవితాలలో ఆకాశంలో ఎగరవచ్చు అనేటటువంటి ప్రజ్ఞ దిగింది. కొంతమంది 300 సంవత్సరాలు వాళ్ళు అవస్థపడ్డాక ఆ ప్రజ్ఞ దిగినటువంటి వాళ్ళు అంటే ఏంటి? వాతావరణంలో ఆ ప్రజ్ఞ దిగినటువంటి వాళ్ళు. ఒకళ్ళు మోటి నేను చెప్తున్నాను నిస్సంకోచంగా, ఒక కొత్త స్వర్గాన్ని సృష్టిస్తామనేటటువంటి మనోధైర్యం కలవాళ్ళు మాత్రమే మాకు కావాలి. ఆశామాసి వ్యక్తులు అక్కర్లే మాకు. కానీ ఎవరైనా పాల్పంచుకోవచ్చు. ఎనీబడీ కెన్ డూ ఇట్. కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి ముందు. మీరేం పృథ్వీపై స్వర్గావతరణ ఓం భూర్భవస్వం అంటే దిగిపోదు, దిగిపోయి ఉంటే ఈ పాటి గురువుగారు చేసింది దాంతో దిగిపోయి ఉండేది. ఆకాశంలో ఎగరాలి అనేటటువంటి మానవీయ ఆలోచనకి డావిన్సీ అనేటటువంటి వ్యక్తి 15వ శతాబ్దం నుంచి ప్రయత్నిస్తూ ఉంటే, 20వ శతాబ్దం యొక్క తొలి రోజులలో 1902లో రైట్ బ్రదర్స్ అనేటటువంటి వాళ్ళు ఎగరగలిగారు 2 నిమిషాల పాటు. ప్రజ్ఞ అంటే ఏంటో చెప్తున్నాను. ప్రజ్ఞ ఒక వ్యక్తికే కాదు, ప్రజ్ఞ అనేక మందుల వ్యక్తుల్లో దిగుతుంది. దిగిన వాడు నిలబడగలగాలి. గాలిలో ఎగురుతాము అంటే అందరూ పూలదండలు వేసి వాళ్ళకేం చెప్పలే. ఏమని చెప్పారు వాళ్ళకి? మీరు పిచ్చివాళ్ళు. మనిషి ఆకాశంలో ఎగురుతాడా? పిచ్చివాడా. ఎగిరాక అందరూ మేము ఎగురుతా ఉంటారు. తమాషాది కదా. వచ్చేసాక అందరికీ కావాలి ఏరోప్లేన్. కానీ ముందు మాత్రము మేము సహకరించాము. ప్రజ్ఞామండలిలో కూడా మీకు సహకరించేవాళ్ళు లభించరు. అందుకు చెప్తున్నాను నేను. మీరు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసి మాస్టారు వాళ్ళు వింటారు లేదండి, వీళ్ళు ఎందుకు మా వింటారు? వినరు. మీరు దాన్ని దింపాక మొత్తం ప్రపంచంలో సరిగే వాతావరణం వచ్చాక ఆ వాతావరణంలో వాళ్ళు ఉంటారు. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు వీళ్ళందరూ భారతదేశ స్వాతంత్రానికి పాటుపడుతూ ఉంటే, మా తాతగారు చెప్తూ ఉండేవారు, ఈయన కూడా గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోతాను అంటే ఈయన గదిలో పెట్టి మూసేసేట. మా తాతగారిని తిండి పెట్టలేట. ఇంత కుటుంబ బాధ్యత ఉంటే నువ్వు దేశ స్వాతంత్రానికి వెళ్తావా మూర్ఖుడా? రవి అస్తమించినటువంటి రాజ్యంలో నువ్వు ఒక్కడవి ఏం చేయగలవు, ఆ బచ్చాగాడు ఏం చేయగలడు, గోచిగాడు మళ్ళా అహింస అంటాడు, యుద్ధం చేయొద్దంటాడు, ఎలా వస్తుంది స్వాతంత్రం అన్నాడు. కానీ ఏమైంది, స్వాతంత్రం వచ్చాక మీకు రాలేదా స్వాతంత్రం? మీరేమైనా ప్రయత్నం చేశారా స్వాతంత్రానికి? కానీ ఆ ప్రయత్నం చేసినటువంటి కుటుంబీకులు రాజ్యం ఎంచుకున్నారు. మీరు ఎలా ఆపగలరు? నాటు కోసుకో. అప్పుడు వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ కుటుంబీకులు. వాళ్ళ కుటుంబీకులే ఇప్పుడు రాజ్యం వెళ్తూ ఉంటే మీరు ఊపండి, మీరు ఏం చెప్తే ఏం లాభం, తప్పు, వీళ్ళు వాళ్ళు కాదు, వాళ్ళు ఇది కాదు అని అంటూ ఉంటారు. మీరు ఏం లాభం మీకు? నాటు కోసుకో. ఈనాడు 2007 ముందు ఓ విచిత్రమైనటువంటి మార్పు జరగబోతోంది అంతరిక్షంలో. నవంబర్ 22 నుంచి జరిగేటటువంటి ఆ మార్పు 20,000 సంవత్సరాల తర్వాత పృథ్వీ గ్రహం మీద జరుగుతోంది. 26,000 సంవత్సరాల తర్వాత పృథ్వీ గ్రహం మీద జరుగుతోంది. ఈ మార్పు డిసెంబర్ 24 వరకు కొనసాగుతుంది. మళ్లీ ఈ మార్పు పృథ్వీ గ్రహం మీద మరి రాదు, వన్స్ ఫర్ ఆల్ నిర్ణయించబడింది. అందుకని పరమ గురువులు హిమాలయాలలో ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తులు ఈ కాలాన్ని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మళ్లీ ఇటువంటి శక్తిధారలు పృథ్వీ మీదకి రావు. అనంతమైనటువంటి శక్తిధారలు, నాకు ఉదాహరణలు లేవు, నేను మీకు చెప్పలేను ఎలాంటి శక్తిధారలు కిందకి దిగుతున్నారో. కానీ అవగాహన రాహిత్యం యొక్క పరాకాష్ఠ ఎత్తి చూపిస్తున్నాను మీకు. ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి సంఘటనల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మీకు కాలము లేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు తిట్టే తిట్టండి, నేను మీరు ఖచ్చితంగా మీరు మూర్ఖులే, ఖచ్చితంగా మూర్ఖులే. కోపంతో అంటలేదు, ఇన్నేళ్ల బట్టి నేను మీతో ఉన్నటువంటి చదువుతో అంటున్నాను. అందరూ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నాకు సంవత్సరాల బట్టి తెలుసు కదా. ఇంచేత మిమ్మల్ని శాసించే హక్కు నాకు ఉన్నది. కొత్త వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే మీరు అనుకోవచ్చు, మీరు కొత్త వాళ్ళని ఈ కాలంలో ఈ టైంకి ఈ మాటను మీరు వింటున్నారు అంటే ఖచ్చితంగా మీరు పాతవాళ్ళే, ఖచ్చితంగా మీరు పాతవాళ్ళే. అంచేత ఈ స్త్రీలకి ఇవ్వబడుతున్నటువంటి ఈ ప్రముఖ పాత్ర ఊహించుకోండి. దిగుతున్నటువంటి ఈ శక్తిధారలు ఉన్నాయే, మళ్లీ పృథ్వీ గ్రహం మీదకి దిగవు. అందువల్ల అనేక మంది మహనీయులు అనేక జన్మల నుంచి వారి వారి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. సిద్ధి సాయి తన పునర్జన్మల గురించి చెప్తాడు, సత్య సాయి తన పునర్జన్మల గురించి చెప్తాడు, శ్రీరామ శర్మ ఆచార్య తన పునర్జన్మల గురించి చెప్తాడు, మహేష్ యోగి తన పునర్జన్మల గురించి చెప్తారు, క్రైస్త చెప్పుకున్నాడు తన పునర్జన్మల గురించి, మొహమ్మద్ చెప్పుకున్నాడు తన పూర్వజన్మల గురించి, మెహర్ బాబా చెప్పుకున్నాడు తన పూర్వజన్మల గురించి, అరవిందో చెప్పుకున్నాడు తన పూర్వజన్మల గురించి, రామకృష్ణ పరమహంస చెప్పుకున్నాడు పూర్వజన్మల గురించి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఈ నెల రోజులలో దిగేటటువంటి శక్తిధారలు మనిషి దాన్ని తీసుకునేటటువంటి శరీరం ఉండాలి.